శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సాయి 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 అని నింజిపించు జనులకు ఎంతో హాయి కలుగునట. శుభ సంధాయివి శుభ మోక్ష సంప్రదాయివి సాయి. పాంచాహ్రిక దీక్షతో మనం చెప్పుకుంటున్న గరుడ పురాణంలో ఇవాళ అప్పుడే నాలుగో రోజు కార్యక్రమంలో కడుగుపెట్టాం. ధర్మార్థ కామ మోక్షాల్లో ఈరోజు మనకి మోక్షం లాంటిది. ప్రతి వ్యక్తికి అవునన్నా కాదన్నా ఇష్టమున్నా లేకపోయినా స్వేచ్ఛగా అయినా అస్వతంత్రంగా అయినా పుట్టడం పెరగడం చావడం అనే మూడు కర్మ విహితములే వస్తూనే ఉంటాయి. నాకు వద్దు బాబు అన్నా జన్మ వస్తుంది, కావాలన్నా మోక్షం రాదు, మరణం మళ్ళీ జననం, మళ్ళీ మరణం మళ్ళీ జననం. అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశయనం. చాలా సులభంగా జగద్గురుడు శంకరాచార్యుడు ఈ గీత రూపంలో ఇచ్చాడు. నువ్వు పుడుతున్నావు, మళ్ళీ చస్తున్నావు, మళ్ళీ పుడుతున్నావు, మళ్ళీ చస్తున్నావు. ఈ పుట్టడం చావడం అనేది ఒక చక్రం లాంటిది. బండి చక్రం కిందన్న ఒక పైకి వస్తుంది, పైన ఉన్నది కిందకు వస్తుంది. చక్రం ఎప్పుడు గిర్రం తిరుగుతుంది కదా, కిందన్నది పైకి పైన ఉన్నది కిందకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మాటలో చెప్పాలంటే ఓ స్కూటర్ వేసి తిరుగుతున్న ఓ బైక్, ఆ గాలి పట్టే ట్యూబ్ ఉన్న ఆ ముళ్ళు కిందన్నది తిరుగుతూ పైకి వస్తుంది, మళ్ళీ కిందకి పెడుతుంది, పైకి వస్తుంది కిందకి తిరుగుతుంది. అలాగే జనన మరణ చక్రం అని ఒక చక్రం ఉన్నది. ఈ చక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది, దీనికి విశ్రాంతి లేదు, అవిశ్రాంత చక్రం. ఎప్పుడో ఒకప్పుడు ఇందులోంచి బయటపడాలి కదా. బయటపడడానికి గరుడ పురాణం అపూర్వమైన ఒక మార్గం సూచించింది. అనారోగ్యం వచ్చింది ఒక వ్యక్తికి, వాడికి మళ్ళీ ఆరోగ్యం చేకూరుతుందో లేదో ఒక్కోసారి మనకి తెలియదు. అందులో వయస్సులో ఉన్నప్పుడైతే మందు వేస్తే తగ్గుతుంది, వాడి ఇంటికి వస్తాడనో నమ్మకం ఉంటుంది, కానీ ఒక వయస్సు దాటిన తర్వాత 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాటాక ఆసుపత్రి పాలైతే అతని స్థితిని బట్టి మనకు అర్థమవుతుంది, ఇంకా లాభం లేదు, ఈ ఇతడికి పోయే కాలం వచ్చింది, ఎక్కువ కాలం ఉండడం తెలిసిపోతుంది. ఎటు వచ్చేటు పోయినా వాళ్ళకి మనమో మనకు వాళ్ళు రుణం ఉండడం వల్ల పాపం కొంతమంది డాక్టర్లు మీకేం పర్లేదని అంటారు, మన దగ్గర ఆఖరి దాకా మిగిలిన ఈ 2-3 లక్షలు 5 లక్షలు లాగేస్తారు, అది పుచ్చుకున్నాక అప్పుడు చావు కబురు ఇందాక చెప్పినట్టుగా చల్లగా చెబుతారు, అబ్బే వెళ్ళిపోండి ఇక, కాకపోతే బిల్లు కట్టి మరీ ఈ శవాన్ని పట్టుకెళ్ళండి అంటారు. మంచి డాక్టర్లు కొందరు ఉంటారు, పరమ ఉదారులు ఉంటారు. అసలు కొంతమంది వైద్యుల పేరు తలుచుకుంటే కూడా పుణ్యం వస్తుంది, వాళ్ళు వైద్యనారాయణ హరి. కర్నూలులో వేణుగోపాల్ గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన చెయ్యి పట్టుకుంటే రోగం తగ్గుతుంది, పేదవాళ్లకు ఉచితంగా వైద్యం చేస్తాడు ఆయన, ఆయన భార్య కూడా గైనకాలజిస్ట్. అసలు అటువంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారు. నేను ఒకసారి ఆయన చూసి అసలు డాక్టర్లలో ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. ఆయన ఒక ముక్కలో చెప్పాలంటే విష్ణు స్వరూపుడు, ఆయన పేరు వేణుగోపాలుడు అని దేవుడు పెట్టాడు, పెద్దలు పెట్టారు, ఆయన నిజంగా వేణుగోపాలుడే కృష్ణుడే. ఇంకా ఆయన భార్య, ఆవిడ చెప్తే ఎవరికైనా ఇంత అన్నం పెట్టిందంటే ఉన్న రోగాలు ఏమైనా ఉంటే పోయి గొప్ప ఆరోగ్యం వస్తుంది. ఆవిడ చేతి భోజనం ఓ పూట తిన్నామంటే ఓ వారం రోజుల పాటు మళ్ళీ మనకి పెద్దగా ఆహారం లేకపోయినా చిన్న చిన్న టిఫిన్తో కూడా ఉపన్యాసం చెప్పచ్చు. అది డాక్టర్లు అంటే, నీవు ఈ మందు వాడితే రోగం తగ్గుతుందనుకుంటేనే మందు రాస్తారు, అనవసరంగా మందులు లిస్ట్ ఇవ్వరు, ఉట్టినే రోగికి ఖర్చు కాకుండా చూస్తారు, చాలా ఉత్తమం. పాపం పేషెంట్ వెళ్ళాడంటే డబ్బున్న వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు కట్టుకోలేక అయిపోతారు. ఒక్కొక్కసారి ఆసుపత్రికి తీసుకెళ్ళి తల్లిదండ్రులకు వైద్యం చేయించలేక, ఆ వైద్యం చేయించిన తర్వాత అప్పు తీర్చలేక ఈ బతుకున్న వాడు చూస్తారు, చచ్చినవాడు ఎలాగో చచ్చిపోయాడు పాపం, దాంతోపాటు బతుకున్న వాడు చచ్చే చావు అవుతుంది. చెయ్యలేరు, చేయకుండా ఉండలేరు. అలాంటి వాళ్ళ దగ్గరగా డాక్టర్లు ఆచితూచి తీసుకోవాలి. అలా తీసుకున్న వైద్యులు విష్ణు స్వరూపులు. ఎప్పుడు లోకంలో అలాంటి పుణ్యాత్ములు ఉన్నారు? అలాంటి వాళ్ళు లేకపోతే ధర్మం ఎక్కడుంటుంది? ఈ మధ్యన ప్రతివాడు డాక్టర్లను తిట్ట మొదలెట్టాడు, వైద్యులను తిట్ట మొదలెట్టాడు. వైద్యులు అందరూ పాపాత్ములు ఎందుకు అవుతారు? లేకపోతే పుట్టిన ప్రతి ప్రాణి పాపాత్ముడు కాదు. ప్రతి వృత్తిలోనూ కొందరులో లోపం ఉంటుంది, కొందరులోనేమో లోపం లేకుండా ఉంటుంది. కొందరు పుణ్యాత్ములు ఉంటారు, కొందరు పాపాత్ములు ఉంటారు. అది వారి వారి సంస్కారం. పండితుల్లో పాపాత్ములు ఉండరా? ఉద్యోగాలు చేసేవాళ్ళు అందరిలోనూ పాపాత్ములు ఉంటారు, పుణ్యాత్ములు ఉంటారు. కాబట్టి అందరినీ ఒకటే ఘాటిని ఎప్పుడు కట్టకూడదు మనం. అలా అనడం కూడా దోషం. కాకపోతే అనవసరముగా వైద్యం పేరు చెప్పి ఈ వచ్చినటువంటి రోగుల దగ్గర ధనం లాగితే అటువంటి వాడు నరకారిపోతాడు, వాడు పాపాత్ముడు. ఇంత ఎందుకు చెప్తానంటే, మొత్తం మీద ఆసుపత్రికి వెళ్ళాడంటే వీడు ఏమవుతాడో, ఇంటికి వస్తాడో లేదో తెలియదు. మీ డబ్బు తిరిగి వస్తుందో రాదో తెలియదు. జబ్బు తగ్గుతుందో లేదో తెలియదు. అలాంటప్పుడు ఆ వ్యక్తి నిరంతరం హరినామస్మరణ చెయ్యాలి. కానీ పెద్ద సమస్య ఏమిటో తెలిసిన, ఇక్కడ ఒక మాట చెప్పాడు. రోగి తాను ప్రాణాపాయ స్థితికి వెళ్ళాడు అని వాడికి అర్థమవుతుంది. అప్పుడు వాడు రామనామస్మరణ, శివనామస్మరణ, హరినామస్మరణ, తన ఇష్టదేవత నామస్మరణ చెయ్యాలి. కానీ ఎలా చేస్తాడు? వీడిని తీసుకెళ్ళి ఆసుపత్రిలో పెట్టారు, ముక్కు దగ్గరేమో ఆక్సిజన్ పెట్టారు, లేకపోతే ఇంట్లో మంచం మీద పడుకున్నాడు, ఆ సమయంలో ఈ శరీర బాధ వల్ల, శరీరం కంపించిపోతూ ఉండడం వల్ల, లేక అనారోగ్యం వల్ల, తిండి తినడానికి లోపలికి సహించకపోవటం వల్ల, పక్కనున్న వాతావరణం వల్ల, అప్పుడు రామనామస్మరణ చేయలేడు వాడు. అది రాకుండానే ఇప్పుడు మీరు చేస్తున్న పని మంచి పని అన్నమాట. ఎప్పుడూ మృత్యు వచ్చినప్పుడు వార్ధక్య స్థితిలో పోయే కాల సమయంలో పురాణం విందాం, అప్పుడు రామనామస్మరణ చేద్దామంటే మీరు ఎంత గెంచుకున్నా అప్పుడు రామనామస్మరణ చేయలేరు. ఆంధ్ర వాల్మీకి వావిలికొండ సుబ్బారావు గారు అద్భుతమైన పద్యం రాశారు ప్రారంభంలో పీఠికలో. అందరికి ఆయనకి ఆంధ్ర వాల్మీకి అని పేరు. వాల్మీకి రామాయణం యథాతథంగా పద్యంగా అనువాదం చేసిన మహానుభావుడు ఆయన ఒక్కడే, పరమ పండితుడు. ఆయన పాండిత్యం లాంటి పాండిత్యం ఈ కలియుగంలో మరోడికి వస్తుందంటే నమ్మలేము. ఈ ఆధునిక కాలంలో చాలా కష్టం. అటువంటి భాష్యం రాశాడు ఆయన. ఆయన రాసిన రామాయణమునకు మందరము అని పేరు. ఆయన చచ్చిపోయి మళ్ళీ బ్రతికినవాడు ఆయన కూడా. ప్రాణం వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వచ్చింది. అయినా అదృష్టవశాత్తు లోకశ్రేయస్సు కోసం ఆయన బ్రతికాడు. పరమ పుణ్యాత్ముడు. ఆయనకి సంతానం లేదు. అమ్మయ్య నాకు భవబంధాలు లేవు అనుకున్నాడు ఆయన. తన జీవితం అంతా రామనామానికి అంకితం చేశాడు. ఎన్ని పురాణాలు రాశాడు, తెలుగులో అనువాదం. ఆయన రాసిన వ్యాఖ్యానం చదువుతూ ఉంటే బృహస్పతి రూపంలో పుట్టాడేమో అనిపిస్తుంది. ఇంచుమించుగా 50s వెళ్ళిపోయాడు. 1957 మధ్యలో వెళ్ళిపోయాడు ఆయన ఇంచుమించు. కానీ ఆ మధ్యకాలంలోనే ఆయన ప్రపంచానికి చేయవలసిన ఉపకారం చేసి వెళ్ళిపోయాడు. తెనాలి అని ఉంది కదా ఇక్కడ, ఆ తెనాలి దగ్గర అంగళకుదురులో ఆయన ఆశ్రమ స్థాపన చేసి దానికి వాసుదాసు గారి కుటీరము అని పేరెట్టారు. శ్రీరామ కోదండ సేవక సమాజము అని పేరెట్టారు. శ్రీ కోదండరామ సేవక సమాజం ఏదో దానికి పేరు కూడా పెట్టుకున్నారు తర్వాత వాళ్ళు. ఇప్పటికీ ఆ రామాయణం దొరుకుతుంది. అది కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి. కనీసం చదవలేకపోయినా ఇంట్లో పుస్తకం ఉన్నా పుణ్యం వస్తుంది. అసలు ఆ పుస్తకం ఇంట్లో ఉంటే చాలు, అంత గొప్ప పుస్తకం. ఆయన పీఠికలో అద్భుతమైన పద్యాలు రాశాడు. ఒరే నాయన, ఎప్పుడో ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు రామనామస్మరణ చెయ్యాలనుకుంటావు, కానీ అప్పుడు నువ్వు ఎంతగించుకున్నా రామనామస్మరణ చేయలేవు. ఎంతో సాధన ఉంటే తప్ప చివరి క్షణాల్లో రామ అనలేవు. సాధన లేకుండా హఠాత్తుగా రామ అనాలంటే వస్తుందా? రోజు వాడి మీద వీడికి, వీడి మీద వాడికి నేరాలు చెప్పడానికి అలవాటు పడిపోయింది ఒక ఆవిడ అనుకోండి. ఇదిగో ఆవిడండి, ఇలాంటి ఆవిడండి, ఈవిడ ఇలాంటి ఆవిడండి చెప్పడానికి అలవాటు అవ్వడం వల్ల ఏమవుతుందన్నమాట, చచ్చిపోయేటప్పుడు ఆవిడ ఈవిడే గుర్తొస్తారు. దాంతో మళ్ళీ భూలోకంలోకి ఆవిడ మోసుకునే బతుకు పుడుతుంది. అందుకని దీనికి నిరంతర సాధన కావాలి. దంతం బులుడునం చింత పుట్టకమున్న కనుదోయి మసకలు గొనకమున్న పెండ్లాము కడుగడగండ్లు పెట్టకమున్న వడకు చే కాల్ తడబడకమున్న గద్దించి బుడుతలు బుద్ధి చెప్పకమున్న నందను తను చూచి నగకమున్న ముడుతలచే మేను మిడుకులాడకమున్న చెడు రోగముల తెల్వి చెడకమున్న పూని వైద్యుడు చెప్పకపోకమున కాళ్ళ భట దర్శనంబును కాకమున రామ శ్రీరామ శ్రీరామ రామ ఎన్నుచు ధ్యానమునరించు వాడెపో ధన్యతముడు. ఒక అద్భుతమైన పద్యం, దృశ్యం కళ్ళ ముందు పెట్టాడు ఆయన. వార్ధక్యం వచ్చింది, పళ్ళు ఊడిపోతాయి, పళ్ళు ఊడిపోతే వాక్శుద్ధి ఉండదు. నోట్లో పళ్ళు నాలిక సక్రమంగా ఉన్నప్పుడు, కొంచెం ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడితే అర్థమవుతుంది. క్రమంగా ఏమైపోతుందన్నమాట, దంతాలు ఊడిపోతే మాటలు రమ్మంటే రావు, స్పష్టంగా రావు. ఆ దంతాలు ఊడిపోయిన బాధ వల్ల ఒకటే బాధ పళ్ళు ఊడిపోయి పళ్ళు నొప్పితో ఉన్నప్పుడే ఒకసారి మీరు ఆలోచించండి, ఎవరన్నా రామా అనగలరా? బాబోయ్ బాబోయ్ అంటాడు, పరిగెత్తు గడిపోతాం. ఆ మధ్యన ఒకసారి ఒక పన్ను నన్ను పీకేసింది, ఒక మొక్కలో చెప్పాలంటే ప్రాణం తీసేసింది లోపల పన్ను, పరమ బాధ కలిగించింది. దంతాలు ఊడిపోతున్నప్పుడు లేక బాధ కలుగుతున్నప్పుడు మనం భగవన్నామం చేయలేము, ఉపన్యాసం చెప్పలేము, తినలేము. మీకు ఎంతో ఇష్టమైన మిఠాయి తినలేరు, ఎంతో ఇష్టమైన ప్రసాదం తినలేరు, అసలు ఎంతో ఇష్టమైన చాలా పదార్థాలు లోపల కళ్ళవు. ఈ దంతాల బాధ ఎక్కువైపోతుంటే, ఈ చింత ఎక్కువైపోతే ఇంకా వాడు ఏం చేస్తాడు? అప్పుడు నువ్వు రామా రామా అందామన్నా రామరామ మాట వరుస కూడా నోట్లోంచి మాట రాదు. కళ్ళు వార్ధక్యంలో మసకలిస్తాయి, ఈ కళ్ళదోడు పెట్టకపోతే ఏం కనపడదు. కళ్ళదోడు కనపెట్టినా ఇలా ఇలా అయిపోయి ఏం చేయాలో తెలియక చీకట్లో ఇసుకలోకి బండి పానిచ్చేస్తున్నాం మనం, అవునా కదా? రాత్రిపూట బండి నడపాలంటే ఎంత భయం వేస్తుందో, వార్ధక్యం వచ్చిందంటే. ఈ రెండు కళ్ళు సక్రమంగా పనిచేయవు. చక్కగా పూర్వకాలంలో ఇలా పెడితే ఏ వస్తువునా చక్క చక్క కనపడేది నాకు. ఇప్పుడు ఈ కళ్ళదోడు పెట్టకపోతే కళ్ళదోడు పెట్టాం కనపడుతుంది, లేకపోతే కనపడలేదు అనిపిస్తుంది. ఈ దిక్కుమాలిన కళ్ళదోడు గొడ్లబోబు చూపులాగా తయారవుతుంది మనకి. క్రమంగా ఒక్కోసారి చికాకు ఇలా చూడాలి. అన్ని వేళలా ఈ కళ్ళదోడు మళ్ళీ పనికిరాదు, చదవడానికి పనికి వస్తుంది. ఉత్తప్పుడు కళ్ళదోడుంటే ఇలా చూసి ఇలా చూసి ఇలా చూసి ఇలా చూసి, వీడు చతుర్నేత్రుడు అన్నమాట. ఒక్క మొక్కలో చెప్పాలంటే కాకి కడగంటి చూపు. ఆ సమయంలో నీకు ఈ కళ్ళు సరిగ్గా కనపడినప్పుడు ఉపన్యాసానికి రాగలుగుతున్నారా? ఇప్పుడు చాలామందికి రావాలని ఉంటుంది కానీ రాలేరు. ఎందుకు రాలేరు? చూపు లేదు, కాళ్ళు పనిచేయవు. అప్పుడు ఏం చేయాలి? ఏమండి బావగారు వియ్యంకుల వారు, కాస్త మీకు ఓపిక ఉంటే మీతో పాటు నన్ను ఉపన్యాసానికి తీసుకెళ్ళరాని పక్కవాడిని బతిమాలాలి. ఆయనకి ఇష్టమైతే తీసుకొస్తాడు, లేకపోతే తీసుకురాలేడు. కాబట్టి మనకి క్రమంగా చూపు తగ్గిపోతే కదలలేము, మెదలలేము, రాలేము, ఎక్కడికి వెళ్ళలేము. ఎంత ఇష్టమైన ఉపన్యాసానికైనా వెళ్ళలేము, ఎంత ఇష్టమైన యాత్ర కడదామన్నా ఈ చూపు లేకే కదా చాలామంది వార్ధక్యంలో వెళ్ళలేక బాధపడిపోతున్నారు. కాబట్టి అప్పుడు నువ్వు రామా రామా అనలేవు. కళ్ళు సరిగ్గా కనపడినప్పుడు ఓపిక లేక, ఏం జరుగుతుందో తెలియక, పక్కనున్నవాడు ఎవడో తెలియక రామనామస్మరణ చేయలేవురా. ఇక వార్ధక్యంలో చేతస్థం పెరిగిపోతుంది కదా, అందుకని చీటికి వాటికి వెళ్ళాలని పిలుస్తూనే ఉంటాడు. ఇక్కడ కూర్చుని సీరియల్ చూస్తూనే ఉంటాడు. ఏమేవో అంటూ ఉంటే ఆవిడికి మండిపోతుంది. ఆవిడకేమో సాయంకాలం పాటు సీరియల్స్ కదా, అందుకని ఆవిడ సీరియల్ చూస్తూ ఉంటే ఈయనకి ఏదో తేడా వచ్చి పిలుస్తూ ఉంటే ఎవరికంటే ఆ పక్కన సీరియల్ వస్తుంటే ప్రాణం తీసేస్తున్నారు అంటుంది. అందుకని పెండ్లాము కడు గడ గండ్లు పెట్టకమున్న ఆవిడ నువ్వు 10 సార్లు పిలుస్తూ ఉంటే ఆవిడకు కూడా విసుగొచ్చి ఊరుకో అని తిట్టకముందే నువ్వు రామనామస్మరణ చెయ్యి. ఆవిడకు కూడా విసుగే కదా, మరి చేతస్థం పెరిగిపోయి ఎప్పుడు ఇంట్లో కూర్చున్నా ఇబ్బందే. అందుకని భార్యని కాసేపు అయినా పాపం ఆవిడకి ఇష్టమైన పనులు ఆవిడని చేయనివ్వాలి. ఏదో పురాణానికంటే ఆవిడ రమ్మంటే వస్తుంది, ఇంకా పురాణానికి పొద్దుగా మంచి పీక్ ఆఫ్ ద మూమెంట్లో సీరియల్ మానేసి రమ్మంటే ఆ భార్య కలుగుతుందండి ఈ భర్త మీద కసి. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ మధ్యకాలంలో విసుగులు ఎక్కువైపోతున్నాయి చిన్ని చిన్ని వాటికి. మనం కూడా అలాగే ఉండాలి, మగవాడు అలా ఉండాలి, ఆడవాళ్ళు అలా ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి. ఈ విధంగా భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు విసుక్కుంటే ఆ సమయంలో రామనామం చెయ్యగలరా? కాబట్టి ఇలా భార్య భర్తలు ఒకళ్ళొకడు తిట్టుకునే స్థితి రాని క్రితమే, చేదస్థం పెరగని క్రితమే నిరంతరం రామా రామా అనడం అలవాటు చేసుకో. గద్దించి బుడుతలు బుద్ధి చెప్పకమన్నా, ఇంట్లో చిన్నపిల్లలు మనవలు ఉంటారు, వీడికి చేదస్థం పెరిగిపోయి రే పద్యాలు చెబుతాను రా అంటే వాళ్ళు క్రికెట్ ఆడుకోవడానికి పోవచ్చు, వాడు కూడా బుద్ధి చెబుతారు. తాతయ్యకి పిచ్చి పెరిగింది, అమ్మమ్మకి పిచ్చి పెరిగింది, బామ్మకి పిచ్చి పెరిగింది అని వాళ్ళు తిట్టుకుని వీడికి లేనిపోని చెప్పడానికి ముందే హాయిగా ఓ పక్కన కూర్చుని వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. హాయిగా నీ పక్కన కూర్చుని రామా కృష్ణ అనుకో. వాళ్ళు రమ్మంటారు చేదస్థం కొద్దో లేకపోతే వాళ్ళ స్వార్థం కొద్దో. ఏమండి మీరు ఎప్పుడు చూసినా పద్మావతి గారితో తీర్థయాత్రలు కడితే మేము అక్కర్లేదా, కొడుకు అక్కర్లేదా, కోడలు అక్కర్లేదా, అల్లుడు అక్కర్లేదా, కూతురు అక్కర్లేదా అంటారు. కానీ మీరు ఎక్కువ కాలం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి విసుగు వస్తుంది. ఎందుకని మీరు ఎక్కడ ఉన్నప్పుడు వాళ్ళని మీరు కంట్రోల్ చేయాలి, మిమ్మల్ని వాళ్ళు కంట్రోల్ చేయాలి. అందుకని ఒళ్ళు మండుతుంది, ఎప్పుడు ఒకప్పుడు తేడా వస్తుంది. ఈ సంసార బంధములు ఒక స్థాయి దాటాక పట్టించుకోవద్దని చెప్పా. అలాగని కుటుంబాన్ని విడిచిపెట్టమంటలేదు శాస్త్రం. నువ్వు కుటుంబంతో ఉంటూ కూడా కుటుంబంతో డిటాచ్డ్గా ఉండాలి, సంబంధం పెట్టుకుని సంబంధం లేకుండా ఉండాలి. దానికి ఏమని పేరు? పద్మపత్రమివాంభస. నీటి మీద, తామరపు ఆకు మీద నీటి బొట్లో ఉండాలి. ఎప్పుడు తామరాకు నీళ్ళల్లోనే పుడుతుంది, కానీ ఆ నీరు దాని మీద పోయేది దానికి అతుక్కోదు. నీళ్ళల్లో ఉంటేనే తామరాకు బతుకుతుందండో. తామరాకుని నీటిలోంచి పీకి ఒడ్డు మీద వేస్తే చస్తుంది. కాబట్టి నీరు దానికి జీవనాధారం, కానీ ఆ నీళ్లతో దానికి సంబంధం ఉండదు. మీరు ఎప్పుడైనా చూడండి, కావాలంటే తామరాకు మీద నీళ్లు పోయండి, దానికి అంటుకో, ఆ నీటి బొట్టిలా జారిపోతుంది. మనం సంసారంలో ఉంటున్నాం, సంసారం నీరు, మనం తామరాకులా ఉండాలి. తామరాకుకి సంసారం ఆధారం, కానీ సంసారమే బంధం కాకూడదు. మనం కుటుంబంతో ఉంటూ పిల్లలతో, భార్యతో, మనవలతో, మనుమరాళ్లతో, కొడుకులతో, కోడళ్లతో, అందరితో సంబంధం ఉండాలి. ఎంతవరకు వాళ్ళకి మనకి ఉన్న శరీర సంబంధం ఉంది గనక అంతవరకే. ఎక్కువ పెట్టుకోకు, పెట్టుకుంటే బెంగ తప్ప ఏముంది నీకు? నువ్వు ఎంత గింజుకున్నా జరిగేది ఆపలేవు. అలాంటప్పుడు వాడికి పిల్లలు పుట్టలేదు, నాకు వంశం ఆగిపోయింది, వాడికి పెళ్ళవ్వలేదు, నాకేదో కొంప మిగిలిపోయింది, లేకపోతే వాడి ఇంట్లో ఏదో చదువు రాలేదు, ఈ బెంగ మాత్రం వద్దు. నీ ప్రయత్నం చెయ్యి, బెంగ పెట్టుకోవద్దు అంటున్నాడు శాస్త్రకారుడు. ఏ పని చెయ్యొద్దు అండల్లా, చేస్తూ దాని గురించి ఆలోచించకు, అనవసర బాధ పెట్టుకోకు. ఎందుకంటే నువ్వు ఎక్కువ బాధ పెట్టుకోవడం వల్ల అనారోగ్యం వస్తుంది, చస్తావు తప్ప అది మార్చలేవుగా. ఈయనున్నాడు, ఈయనకి పెళ్లి జరగాలి అని నువ్వు కంకణం కట్టుకున్నావు, నువ్వు చెయ్యలేవు, దాని గురించి ఆలోచించకు. నీ ప్రయత్నం చెయ్యి, నాయన వివాహం చేసుకో, నీకు ఈ సంబంధం చూస్తానని ఆయన వద్దన్నాడు. ఇంతే కర్మ అనుకుని వదిలేయి, హాయిగా భగవన్నామం చెయ్యి. ఆ భగవన్నామైనా వాడిని రక్షిస్తుంది. అలాగే ఒక ఇంట్లో పిల్లలు పుట్టలేదు, ఎంత పెట్టుకున్నా ఈ కొడుక్కి కోడలికి సంతానం కలగట్లేదని ఏడ్చినా నువ్వు చేయలేవు. చెయ్యవలసిన ప్రయత్నం చెయ్యి, కానీ అనవసరంగా దుఃఖించకు. అలా దుఃఖించకుండా కర్మాచరణ చేస్తే, దేనికి ఎక్కువగా మనస్సుకి పట్టించుకోకుండా కర్మాచరణ చేస్తే, అటువంటి వాడు సంసారంలో ఉండి కూడా యోగిట, అటువంటి వాడు రోగి కాడు. అందుకని ఒరే నాయన, నీ పెళ్ళాము లేక నీ భర్త కడగండ్లు పెట్టకముందే, ఒకళ్ళనొకళ్ళు విసుక్కోకముందే రామనామస్మరణ చెయ్యి. చిన్నపిల్లలు తిట్టకముందే, వాడు చేదస్తం తాతకని విసుక్కోకముందే నువ్వు వాళ్లతో దూరంగా ఉండి భగవన్నామం చేసుకో. కొడుకులకు కూడా విసుగొస్తుంది ఒక స్థాయి దాటాక, ఏ ఇక చెప్పేవు చాలు, మూల కూర్చో, ఆ తాళాలు మాకి అని వాడు విసుక్కోకముందే యవరాస్తి వాళ్ళకి పంచి తాళాలు వాళ్ళకిచ్చి, నువ్వు తాళం వాళ్ళకిచ్చి హాయిగా బ్రహ్మ పద్మాకర్ గారితో బ్రహ్మ కపాలమో నేపాళమో పో, తాళం వాళ్ళకిచ్చేయి, సుఖంగా బ్రతు. నందనులతో కూడా ఎక్కువగా సంబంధం పెట్టుకోకు. ఈ జన్మలో వాళ్ళు నీకు నందనులు, వచ్చే జన్మలో ఏమో నువ్వేమవుతావో తెలియదు. ఈలోపు వాళ్ళ కోసం ఏడుస్తూ ఏడుస్తూ పోతే మళ్ళీ ఆ ఇంటి ముందు నువ్వు పునర్జన్మ ఎత్తాలి. ఒకనొక పురాణ గాథ చాలా ఆశ్చర్యకరమైన గాథ తెలుసా? ఒక ఆయన ఉండేవాడు, నిత్యం కోడి లేకుండా ఆయన భోజనం చేసేవాడు కదా. కోడి మాంసం అంటే అంత పెద్ద, రోజు కోడి తినవలసింది, రోజు కోడి తినవలసింది, రోజు కోడి తినవలసింది. గాంధీ జయంతి వచ్చిన కోడి తినేసిన వాడు ఉన్నాడు. అలాగే ఈయనకు కూడా రోజు కోడి పకోడి, కోడి పలావు, కోడి మాంసం తినాలి. ఆయనకు ఒక 25 ఏళ్ళు, పెళ్ళి అవ్వలేదు, ఇంట్లో ఒక మంచి కోడి పుంజును పెంచేవాడు. ఒకరోజున ఆయన ఒక ఆదివారం గాఢంగా నిద్రపోయాడు. ఈ 25 ఏళ్ల కుర్రాడు గాఢంగా నిద్రపోయాడు. అతనికి రాత్రి కల్లో వీడు పెంచుతున్న కోడి పుంజ వచ్చింది. ఆ కోడి పుంజు కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తూ ఉండగా వాళ్ళ నాన్న కింద మారిపోయింది. నాయన, నేను రా మీ నాన్నని అనగానే ఈ నిద్రపోతున్నాడు కల్లోనే, నాన్న నువ్వు చచ్చిపోయి అప్పుడే 15 ఏళ్ళు అయ్యింది, ఇన్నాళ్ళు కల్లో కనపడలేదు, ఇవాళ ఎందుకు కనపడ్డావు అంటే ఏం చెప్పనరా, నేను చచ్చిపోయి 15 ఏళ్ళు అయ్యింది. ఆ తర్వాత ఈ 15 ఏళ్లలో నా మీద యముడికి జాలి కలిగింది, నేను ఎన్నో పాపాలు చేశాను, కానీ నేను చివరి క్షణాల్లో ఒక చిన్న పొరపాటు ఒకటి చేశాను. ఎప్పుడు పాపాలు చేసినా రామారామ అనుకుంటే పాపాలు పోతాయి, రామారామారామ అనుకున్నట్టే చచ్చిపోయే ముందు మాత్రం కొడుకు గుర్తుకొచ్చాట. ఆయన మహాపాపములకి పరిహారం రామనామస్మరణమని పౌరాణికులు చెప్పారు. అందుకని రామనామస్మరణ చేసి శరీరం విడిచి ముక్తి పొందుదాం అనుకున్నాను, కానీ చివరి క్షణాల్లో నా కొడుక్కి 10 ఏళ్ళే, నేను చచ్చిపోతే వాడిని ఎవరు రక్షిస్తారు, నా పెళ్ళాము పోయింది, పెళ్ళాం పోయాక మళ్ళీ పెళ్లి చేసుకోకుండా కొడుకు కోసం బ్రహ్మచర్య దీక్షతో బతికెట్టు పాపైన. అందుకని కొడుక్కి 10 ఏళ్ళు ఇప్పుడు, నేను చచ్చిపోతే ఆస్తి ఎవరిలో ఒప్పుకుంటారో, నా కొడుక్కి చదువు వస్తుందో లేదో, వాడి భవిష్యత్తు ఏమిటో అనే బెంగ వచ్చి ఆ చచ్చిపోయే ముందు కొడుక కొడుక అని చచ్చిపోయాట. అంతకు పూర్వం ఈయన విపరీతంగా రామనామస్మరణ చేశాడు. ఆ పుణ్యం వల్ల యమధర్మరాజు అందమైన రూపంతో ఈయన దగ్గరకు వచ్చి సౌమ్య రూపంతో వచ్చి, యముడు భయంకర రూపంతో ఉంటాడని చెప్పానుగా, ఇక్కడ మాత్రం ఈయనకి భయంకర రూపంతో కాకుండా అందమైన రూపంతో దర్శనమిచ్చాడు. ఒరే నాయన, నువ్వు పరమ భక్తుడివి, ఒకప్పుడు చిన్నప్పుడేవో కొన్ని లోపాలున్నా రామనామస్మరణ వల్ల పాపములు తొలగుతాయని నమ్మి నిరంతరం రామ 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 అన్నావు. అందుకే నేను నిన్ను యమలోకానికి తీసుకెళ్ళి శిక్షించకుండా సౌమ్య రూపంతో ప్రత్యక్షమయ్యాను. నీకు అసలు మోక్షమే ఇచ్చేవాళ్ళం, దురదృష్టవశాత్తు చివరి క్షణాల్లో కొడుకును తలుచుకున్నావు. యాంతే మతి సాగతి, ఇది ఉపనిషద్వాక్యం. అంటే తెలుసుగా మీకు, అంతే చివరి క్షణమునందు యా ఏది మతి బుద్ధియో సా అదే గతి, అదే నీకు దిక్కు. అంటే చచ్చేటప్పుడు నువ్వు ఎవరిని తలుచుకుంటావో వాళ్లే నీకు దిక్కు అవుతారు. దేనిని ఎక్కువ తలుచుకుంటున్నావో నువ్వు అక్కడికి వెడతావు, ఆ రూపం వస్తుంది, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి ఏడుస్తావు. నువ్వు చివరి క్షణాల్లో కొడుక్కి దిక్కు లేదు, కొడుకుని చూడాలి కొడుకుని చూడాలని ఏడ్చావు. అందుకని నీకు కొంతకాలం పాటు భూలోకంలో ఏదో ఒక జన్మ ఇస్తాం. పిల్లల మీద వ్యామోహం ఉండి చచ్చిపోయే వాళ్ళకి 3 గతులట, అయితే కుక్క లేదా పిల్లి లేదా కోడి, ఈ 3 జన్మలు ఎత్తుతారు, గుర్తుపెట్టుకోండి. మీ ఇళ్ల దగ్గర ఎప్పుడైనా మీ మీద ప్రేమతో వచ్చి కాళ్ళు నాకుతోందంటే కుక్క, మీ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు, మళ్ళీ నా మీద పడకండి, నేను చెప్పలేసం. లేక మొత్తం మీద మన వంశంలో మనమంటే ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా మరీ ఎక్కువ ప్రేమతో చచ్చిపోతే చచ్చిపోయిన వాళ్ళు కుక్క రూపం ఎత్తుతారు, ఇంటి ముందు కుక్క అయి పుడతారు, లేదా కోడి రూపంలో పుడతారు, కోడి అది కూడా పుంజు రూపంలో, లేదా పిల్లి. అందుకే పిల్లి ఇంట్లోంచి ఎంత కొట్టినా కదలదు, ఆ ఇంట్లోనే తిరుగుతుందండి. ఈ 3 రూపంలో ఏదో ఒక రూపం తప్పదట, ఎక్కువ వ్యామోహంతో చచ్చిపోతే. అలా కాకుండా చక్కగా గరుడ పురాణం వింటూ చచ్చిపోతే ఇప్పుడు కష్టమా, మళ్ళీ 100 ఏళ్ళు ఇప్పుడు ఇక్కడ చచ్చిపోతే మళ్ళీ మా పురాణం రేపు కూడా సాగాలేదు పెద్ద గొడవ, అసలు నేను అలా మిమ్మల్ని పానిస్తానా, 100 ఏళ్ళు చల్లగా ఉండడని దీవిస్తున్నవాడిని. ఎప్పుడూ కూడా పౌరాణికులని భక్తితో సేవించి శ్రద్ధాశక్తులతో ఇటువంటి దివ్య పురాణములు విన్నవాళ్ళు అకాల మృత్యువు పొందరు. సుఖంగా ఇంటికి వెళ్ళాక, అది కూడా బాగా ఆయువు తీరాక, ఆఫ్టర్ 80 ఇయర్సో 90 ఇయర్సో భార్యామణిస్తున్న కాఫీయో పకోడియో తాగుతూ రామ్ రామ్ అని వెళ్ళిపోతారు. ఏదైనా మొత్తం మీద సుఖంగా వెళ్ళిపోతారు పురాణములు శ్రద్ధతో విన్నవాళ్ళు. నేను ఏం చెప్పినా 1-2 సార్లు ప్రమాణంతో చెబుతున్నాను బాబు, ఎందుకు చెబుతున్నానంటే గురువుగారు అప్పుడప్పుడు హాస్యానికి చెప్పారేమో అని ఒకళ్ళు ఇద్దరు అనుకునేవాళ్ళు ఉండొచ్చు, కానీ హాస్యమునకైనా సత్యం కానిది చెప్పకూడదు. 18 పురాణములు చాలా గొప్పవి, వాటిని శ్రద్ధతో విన్నవాళ్ళు, మననం చేసినవారు, భగవన్నామం నిత్యం చేసేవారు, లోకశ్రేయస్సు కోరుకునేవారు, వీటిని నమ్మేవాళ్ళు, వీళ్ళు సుఖమరణం పొందుతారు, ఉత్తమ గతులు కడతారు, వాళ్ళకి దుర్గతులు రానిరావు. నతేషాం దుర్గతి క్వచిత్ అన్నాడండి. అటువంటి వాళ్ళకి అసలు దుర్గతులు ఎలా వస్తాయి, రావు అని వ్యాసుడు కొండ బద్దలు కొట్టి చెప్పాడు. వ్యాసుడు చెప్పాడంటే అది ప్రమాణమే. కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఒకవేళ చివరి క్షణాలలో కర్మగాలి కుటుంబం మీద వ్యామోహం ఎక్కువైపోతే అప్పుడు మళ్ళీ జన్మెత్తాలి. అందుకని యముడు సౌమ్య రూపంతో ఏమన్నాడు, నీ కొడుకును తలుచుకుని చచ్చిపోయావు గనక నీ కొడుకు దగ్గర కొంతకాలం ఉండే యోగం ఇస్తున్నాను. 3 రూపాలు లేవు, కుక్క రూపం ఎత్తుతావా, కోడిగా మారతావా, పిల్లిగా మారతావా ఆలోచించుకో అన్నట్ట. బాబాయ్ పిల్లి అంటే నాకు అసహ్యమండి బాబు, బతుకున్న రోజుల్లో చూశాను మరీ దరిద్రం ఎలకల్ని తింటూ ఇల్లంతా గందరగోళం చేస్తూ ఉంటే చూసేవాళ్ళకి అసహ్యంగా ఉంటుంది. కుక్క రూపంలో కూడా ఉండాలంటే అది నాకు అసహ్యంగానే ఉంది. ఇంక ఉన్నంతలో కాస్త కోడే బెటరు, కుక్క రూపాన్ని పొద్దున్నే అందరినీ లేపుతుంది, కాబట్టి నన్ను కోడి పుంజుగా మార్చండి అన్నట్టే. వెంటనే ఈయన్ని ఈ ఇంట్లో కోడి పుంజుగా పుట్టించాడు. కొంత గ్యాప్ ఉంటుంది, ఎప్పుడు చచ్చిపోయిన వెంటనే పుట్టించకూడదు, అందుకని కొంత ఆలోచించి కొంత సమయం ఇచ్చి యముడు ఆ ఇంట్లో పుట్టించాడు. నేను మీ నాన్నని చివరి క్షణాలలో రామనామస్మరణ విడిచిపెట్టి నీ మీద వ్యామోహంతో నీ ఇంట్లో కోడిగా పుట్టాను. రోజు చిన్నప్పటి నుంచి కోడి పుంజుగా పుట్టి, ఆహా మా అబ్బాయి పొద్దున్నే లేస్తున్నాడు, కాఫీ ఆఫీస్కి వెడుతున్నాడు, చదువుకుంటున్నాడు, ఇలాగా వీడికి 25 ఏళ్ళు కదా, వీడికి 15 ఏటో ఎప్పుడో పుట్టాట, ఆయువు ఎక్కువ ఉన్న కోడిగా పుట్టాడు వీడి, అదృష్టం బాగుంది. అందుకని ఆ కొడుకు యొక్క ఎన్నో చేష్టలు చూశాడు, చదువు చూశాడు, ఉద్యోగం చూశాడు, ఆస్తి అంతా వాడి అదృష్టం ఏంటంటే ఎవరు ఎత్తుకుపోకుండా కొడుక్కే దక్కింది. అందుకని అది కూడా దీనికి ఆనందం కలిగేదిట. తరచుగా ఈ కోడి కొడుకు దగ్గరికి వచ్చేది, ఈ కొడుక్కి విషయం అర్థం కాల. ఏంటి కోడికి నా మీద వ్యామోహం ఏంటి, అప్పుడప్పుడు వచ్చి టిక్ టిక్ అని రెక్కలతో కొడుతుంది, ముక్కుతో పొడుస్తుంది అనుకున్నాడే తప్ప, బోడి కోడి పో అనేవాడే తప్ప విషయం అర్థం కాల. ఈ ఇంట్లో సుఖంగా నీ ధాన్యం తింటూ నిన్ను చూసుకుంటూ బతికాను. ఒరే, నీ మీద ప్రేమతో పునర్జన్మ కూడా ఎత్తి మోక్షం పొందకుండా కొడుకాను తలుచుకున్న నాకు ఇంత అన్యాయం చేస్తావట్రా అంది కల్లో ఆ కోడి. నేనేం చేశాను, నాకేం తెలుసు నువ్వు కోడిగా పుడతావు, నాకేం తెలుసు బాబా ఏం జరిగిందంటే, ఆదివారం పొద్దుటే మీ వంటవాడు కత్తి పుచ్చుకుని ఒక్క దెబ్బకి పుర్రను కోసి నా తలకాయ తీసి పక్కన పెట్టి నా ఏకలు పీకి నన్ను కాల్చి నీకు వండి పెడితే గుటకేసుకు తినేసేవరా. నీ మీద ప్రేమతో నిన్ను చూడడం కోసం ఇంత తహతహలాడిపోయి నీ చుట్టూ తిరిగితే నన్ను చంపడానికి నీ మనస్సు ఎలా ఒప్పిందిరా అని ఏడ్చింది ఆ కోడి. అంతలోనే తండ్రిగా మారేదిట, అంతలో కోడిగా మారేదిట. దాంతో వీడు ఉలిక్కిపడి లేచి వంటవాడిని పిలిచి అర్ధరాత్రి ఆడ మెరుగు వచ్చేసింది వీడికి. ఒరే వంటాడ ఎలా రారా అన్నాడు. వచ్చాడు వాడు. మన ఇంట్లో కోడి పుంజేది, ఆ ఎర్ర కోడి పుంజేది అని అడిగాడు. అదేంటండి, పొద్దున శుభ్రంగా కోసేసి మీకోసం పులుసు చేసి పలవ చేసి పెట్టాను కదా అన్నట్ట దొంగ పీరుగా. మా నాన్న చంపినకు పెడతావట్రా, నెత్తి నోరు ముట్టుకుని ఆ వంటవాడిని కొట్టి పిచ్చెక్కినట్టు ప్రవర్తించాడు. మా అయ్యగారికి పిచ్చి పట్టిందేమో అనుకున్నాడు వాడు, కానీ పిచ్చి వాడికి కదా, వీడికి కల్లో కనపడ్డాడు వాడు నాన్న. ఏడ్చాడు, ఏడ్చి ఏడ్చి ఆ క్షణమే ఆయన శరీరాన్ని ఇంక ఈ రోజు నుంచి నేను సంజసిస్తున్నాను, వాడికి పాతికేళ్ళే పెళ్ళి అవ్వాలి అందుకని సంజసించి ఊరు వదిలేసి ఈ ఆస్తి అంతా అనాథాశ్రమానికి ఇచ్చేసి కొంతకాలం తపస్సు చేసి శుద్ధ శాకాహారే, ఆ తర్వాత హిమాలయ పర్వతాల దగ్గర, ఇప్పుడు మనం హిమాచల్ ప్రదేశ్ అని ఉంటున్నాం కదా, అక్కడ వైష్ణవీదేవి సన్నిధానంలో 30 సంవత్సరాలు తపస్సు చేసి ఆ తర్వాత బదరీవనంలో ఒక ఆశ్రమ స్థాపన చేశాడు. చాలా కాలం ఆశ్రమం ఉండేది, ఇప్పుడు ఆశ్రమం ఏమైపోయిందో తెలియట్లేదు, కానీ మొత్తం మీద ఆయన ఆశ్రమ స్థాపన చేశాడు. ఆ ఆశ్రమానికి ఒక బ్రాంచ్ కూడా శ్రీశైలం దగ్గర ఉండేది, కొన్ని చోట్ల వాళ్ళ శిష్యులు ఉండేవారు. క్రమక్రమంగా ఏనాటి మాటి ఏదో కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమాట కదా, క్రమక్రమంగా ఆశ్రమాలన్నీ కూడా ఇతరులు ఆక్రమించేశారు. శంకరాచార్యుడి ఆశ్రమాలకే దిక్కు లేకుండా పోతుంటే మిగతా వాటి దగ్గర సంగతి ఏముంది? ఇది అద్భుతమైన పురాణ గాథ. ఈ గాథలో వాడు తండ్రిని తిన్నాడు, విరక్తి కలిగింది, అది వేరే విషయం ఆయన తరించడం. కానీ తండ్రి కథ ఏమిటి, రామా రామాని తరించవలసిన వాడు చివరి క్షణాలలో కొడుకు గుర్తుకొచ్చి కొడుకా కొడుకా అని కోడిగా పుట్టవలసి వచ్చింది, మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. అందుకనే మీ ఇళ్లలో ఎప్పుడైనా కోడి పుంజులు ప్రేమతో మీ దగ్గరికి వస్తున్నాయంటే మాత్రం ఎక్కడో వాళ్ళతో మనకి చుట్టరకం ఉందని కనిపెట్టండి. కుక్కల దగ్గరకు వచ్చాయంటే ఏ జన్మలో ఏ బంధం ఉందో, స్నేహితులు కానీ చుట్టాలు కానీ, ఆ ప్రేమతో కర్మగాలి పునర్జన్మెత్తచ్చు. కోడి రూపంలో రావచ్చు, కుక్క రూపంలో రావచ్చు, పిల్లి రూపంలో రావచ్చు, ఈ మూడింటికి ఎక్కువ వ్యామోహం ఉంటేనే అలా పుడతారట. ఇంత జీవితం గడిపి అనేక పురాణములు విని సాధన చేసి కూడా కుటుంబ వ్యామోహం తొలగించుకోలేక పునర్జన్మెత్తుతున్నారు చాలామంది. అందుకనే ఆ వ్యామోహం తగ్గించుకుని తమను తాము ఉద్ధరించుకోవాలి. అందుకని నందనులు తనుచూచి నగకమున్న. ఈ కొడుకులు విసుక్కోకముందే ఈ బంధాన్ని ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకో, అతి స్నేహం వల్ల ప్రమాదమే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చెబుతుందన్నమాట వేదాంత రహస్యం, నీ కుటుంబంలో ఉండు, వెర్రి వ్యామోహం పెంచుకోకు, వ్యామోహం వచ్చిందా మళ్ళీ మూషికం అయిపోయినట్టుగా అయిపోతాను. ఇక చెడు రోగముల వల్ల క్రమక్రమంగా వార్ధక్యంలో తెలివి తగ్గిపోతుంది. ముసలితనం వచ్చే కొద్దీ తెలివితేటలు తగ్గిపోతాయి కదా, బుద్ధి తగ్గిపోతుంది, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. అస్సలు పూర్వంలో గుర్తుండదండో, నేను ఎరిగి ఒక మహాపండితుడు, ఏ మూల ఏముందో చెప్పేవాడు, కూతురు వస్తే ఏమన్నాడో తెలుసా వార్ధక్యంలో ముసలితనంలో, క్షమించండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, మీరెవరండి, మీరు మా చెల్లెలా అని అడిగాడు కూతుర్ని. అంటే కూతురెవరో తెలియటంలా, కొడుకెవరో తెలియదు, అసలు ఎవరెవరిని గుర్తుపట్టలేరు. భయంకరమైనది దుస్థితి వార్ధక్యంలో, మతి పోతుందన్నమాట. అప్పుడు ఎవరెవరో తెలియదు. ఒక మనవడు చచ్చిపోతే తాతగారు వచ్చి ఆ చచ్చిపోయిన మనవడిని వీధిలో పడుకోబెడితే అక్కడికి వచ్చి ఏమిటే సంధ్యా సమయంలో వాడు అలా గుమ్మానికి అడ్డంగా పడుకున్నాడు, వాడు లేవడు, లేచి లోపల పెట్టండి, ఎవరే లేవరా అంటున్నాడు ఆయన. అంటే శవమని కూడా తెలియటం లేదు. ఈ ఏమి దుస్థితి అండి ఇది? ఈ దుస్థితి రాకుండా మనం జాగ్రత్త పడాలి. పురాణం అందుకే గరుడ పురాణం వినాలి. గరుడ పురాణం భయపెట్టడానికి కాదు, గరుడ పురాణం మిమ్మల్ని ఏదో నానాభీతికి గురి చేయడానికి కాదు, మనం తరించడానికి ఉద్దేశించి వ్యాసుడు అందించిన ఒక అపూర్వమైన పురాణమణి, అనర్ఘమణి ఇది. చెడు రోగముల వల్ల వార్ధక్యంలో తెలివి చెడిపోతుంది, అప్పుడు ఏం చెయ్యాలో ఎలా ప్రవర్తించాలో తెలియదు. ముడుతలు పడిపోయి శరీరం అంతా ఇలా అయిపోతుంది, చూసాం కదా మనం, ఈ ముడతలు ఇలా కిందకి ఇలా జారిపోతాయి, తలకాయల్లా వణికిపోతుంది. అందంగా నృత్యం చేసిన హీరోయిన్ ఒక ఆవిడ టీవీలో మనకు కనబడితే సరదాగా అనిపించట్లా ఆవిడ చూస్తే పాపం అయ్యయ్యో ఎటువంటి ఆవిడ, ఇవాళ చేతుల్లోంచి చర్మం వెళ్ళాడిపోతుంది, ముఖం నుంచి ముడతలు వస్తున్నాయి, మాట్లాడితే అర్థం కాదు, తలకాయ వణికిపోతుంది, ఆ అందం లేదు, ఆ చందం లేదు, ఎంత భయంకరంగా ఉంది ఇప్పుడు. ఎంతమందిని చూస్తున్నాం మనం కళ్ళ ముందు, ఎంత ఎటువంటి సౌందర్యం ఎలా అయిపోతుంది. ఈ సౌందర్యాన్ని చూసి పిచ్చాడు పొంగిపోతున్నాడు, కానీ ఈ సౌందర్యం రేపు ఏమైపోతుంది, ఎంతకాలం ఉంటుంది ఈ సౌందర్యం. కాలం మార్చేస్తుంది మనల్ని. పెళ్లి చూపుల్లో ఇప్పుడు ఈయన ఇలా ఉన్నట్టుగా ఆవిడ ఆయన చూస్తే పొరపాటును తాళి కట్టించుకుంటుందా, అప్పుడు చక్కగా మంచి ఒత్తైన గిరదాల జుట్టుతో అందంగా కనబడ్డాడు ఓహోహో అని వెంటబడింది. ఇప్పుడు అందం ఎక్కడుంటుంది. కాబట్టి శరీరం శాశ్వతం కాదు, ముడుతులు పడి ఈ శరీరం గజగజ వణిగిపోతూ భయంకరమైన ఒక దుర్వాసనతో కూడింది అయిపోతుంది. వార్ధక్యంలో ఇంకో దరిద్రమేటో తెలుసా, నోరు దగ్గర కంపు వస్తుంది. ఈ విధంగా శరీరంలో ఈ మార్పు వచ్చింది. ఇక వైద్యుడు ఆఖరిని ఏమని చెప్తాడు, మంచం మీద పడగానే చేయి పట్టుకుని అబ్బే లాభం లేదండి, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి అంటాడు. ఈ జనాలందరికీ టెలిగ్రామ్లు కొడితే వాళ్ళు ఏమంటారు, ఇష్టమైతే వస్తాను, లేదా బాబాయ్ చచ్చిపోయినా మాకు మాత్రం 11 రోజులు ఈ దగ్గర చెప్పకండి, మళ్ళీ మేమింట్లో మైలు పట్టలేకపోతాం అని వాళ్ళు కూడా ఈ మధ్యన చాలామంది బంధువుల ముందే చెప్పేస్తున్నారు. ఏమండో ఇంటి పేరిటి వాళ్ళు ఎవరో కూడా తొందరపడి చచ్చిపోయిన వెంటనే చెప్పకండి, ఇళ్లలో నానా యాత్ర పడిపోతున్నాం, ఒక్కొక్క ఊళ్ళు అన్ని ఆ ఇళ్ల పేర్లు వెళ్ళాయి, రోజు మైలు అంటే ఎక్కడ పడతారు, అందుకని విసుకొచ్చేస్తుంది. అందుకే గరుడ పురాణం మనకు సులభపాయం చెప్పింది, మూడు తరములు దాటిపోతే ఆ ఇంటి పేరిటి వాళ్ళు చచ్చిపోయినా మనం విభజించుకొని మైలు పట్టక్కర్లేదట, అవి కూడా మనకు వస్తాయి. ఏది అశౌచ్యం ఏది శౌచ్యం పట్టాలి, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు క్రమంగా. ఇక ఆఖరణ కాలభట దర్శనం అవుతుంది. యమకింకరులు కళ్ళ ముందు కనబడతారు అతి భయంకరాకారులు. అప్పుడు రామారామా అని అనలేము, ఎందుకని వాళ్ళని చూస్తూ ఉంటే ప్రాణం గిజగజలాడిపోతుంది కదా, అందుకని వణికిపోయి అంటాడు తప్ప అప్పుడు రామనామస్మరణ చేస్తాడా, ఏమండో ఏనో ఏమేవనో లేకపోతే ఇంకోటో గుర్తొస్తుంది. అప్పుడు నోట్లోంచి రామ అన్నాడు యారు యారు అని బేరమని ఏడుస్తాడు. అప్పుడు నువ్వు రామనామస్మరణ ఏం చేస్తావు. కాబట్టే ఈ కాలభట దర్శనం అయ్యేలోపే నిరంతరం బాగా సాధన చెయ్యి, అప్పుడు మనకి పైకి కాపోయినా లోపలనే సాగుతుంది. అలా ఎవడు నిరంతరం రామ శ్రీరామ శ్రీరామ అని ధ్యానం చేస్తాడో వాడు ధన్యాత్ముడు, లేకపోతే ఈ జీవి ఏ జన్మెత్తుతాడో తెలియదు గనక. ప్రబలి కఫంబు కంఠమున్న బాధలు పెట్టడి వేళ చోపరుల్ గబగబ బయట బొట్టుడిక కార్యము లేదను వేళ కింకరుల్ దబ దబ ప్రాణవాయువులు లాగడి వేళల ఆలు జుట్టముల్ లబలబలాడు వేళల తలంపగ శక్యమే తలంపగ శక్యమే రామనామముల్. కంఠంలో బాగా శ్లేష్మం పెరిగిపోతుంది క్రమక్రమంగా వార్ధక్యంలో. అప్పుడు గొరగొర శబ్దం తప్ప దగ్గుకోవాలి తప్ప మాట రాదు. అప్పుడు రామ రామ అనగలవా. చూసేవాళ్ళు ఇంకా లాభం లేదు, ఇంట్లో చచ్చిపోతే ఇంట్లో వస్తువులు బయలుపడిపోతాయి, ఆవకాయలు పాడైపోతాడు, ఊరగాయకున్న విలువ వీడి కాయానికి లేదు, బయట పడుకోబెట్టండి అని చెబుతారు, అప్పుడు రామ అనగలవా. యమకింకరులు వచ్చి ప్రాణవాయువులు దబ దబ బయటకు లాగుతూ ఉంటే రామ అనగలవా. పెళ్ళాం బిడ్డలు నెత్తిమొత్తుకుని పోతున్నాడు బాబు అయిపోతున్నాడని ప్రేమతోటో లేక వీలునామా రాయకుండా పోయాడనే ఒళ్ళు మంటతోటో ఏడుస్తూ ఉంటే అప్పుడు రామారామ అనగలవా. కాబట్టి ఆ స్థితి రాకుండా గొప్ప అభ్యాసం చెయ్యి. అభ్యాసం వల్ల నీకు తెలియకుండానే నీ నోరు రామ అంటుంది. వేళాకోళానికైనా భయంతో అయినా భక్తితో అయినా ఏ వంకతో అయినా తన నామస్మరణ చేస్తే భగవంతుడు రక్షిస్తాడు. అందుకని సమీపే రోగిణో బ్రూయుః బాంధవాస్తే ప్రకీర్తితః. వాడు సాధన చెయ్యాలి, లేదా రోగి దగ్గరికి వెళ్ళి వాడు పక్కన కూర్చుని హరినారాయణ గోవింద భక్త పరాయణ గోవింద అని వీళ్ళు ధ్యానం చెయ్యాలి. రోగి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏడవడం కదట, ఏమండి వెళ్ళిపోతున్నారా అని నువ్వు ఎంత ఏడ్చినా పోయేవాడు పోతాడు. అప్పుడు నువ్వు ఏడవడం కాదు. గరుడ పురాణంలో సుస్పష్టంగా 8వ అధ్యాయంలో వరుసగా 3 శ్లోకాల్లో చెప్పారు, రోగి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు రామనామస్మరణ నీ ఇష్టం వచ్చిన భగవన్నామం చెయ్యండి. కృష్ణేతి మంగళన్నామ యస్య వాచి ప్రవర్తతే. వాడి దగ్గరికి వెళ్ళి కృష్ణ కృష్ణ అంటూ హరినామస్మరణ చేస్తే ఆ చచ్చేవాడికి సద్గతులు వస్తాయి, భయంకర నరకానికి పోకుండా ఉంటాడు, సుఖంగా వెళ్ళిపోతాడు, అదృష్టం బాగుంటే ఆయువు పెరగచ్చు కూడా. భగవన్నామం అటువంటిది అయితే వాళ్ళకి ఆయువు ఇస్తుంది, లేదా శరీరం విడిచిపెడితే ఉత్తమ లోకాలకి సద్గతులకి తీసుకెడుతుంది. అందుకని కృష్ణ 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 అని అలా చెవి దగ్గరికి వెళ్ళి, అంతేకాని మా అమ్మగారు వెళ్ళిపోతున్నారా, మీరు వెళ్ళిపోతే రేపటి నుంచి మీ ఇంటికి వస్తే కాఫీ ఎవరిస్తారని నువ్వు ఏడిస్తే నువ్వు పాపివి. ఆ చచ్చేవాడి దగ్గరికి వెళ్ళి కాఫీ అంటే వాడిని ఇంకా పాపిని చేస్తున్నావు. కాబట్టి చక్కగా హాయిగా భగవన్ నామం ఉచ్చరించు. తస్య భస్మీభవంత్యాసు మహాపాతక కోటయ విహ్రియమాణో హరేర్నామ గృణన్ పుత్రోపచారితం. నీ పుత్రుడు నీకు చేయవలసిన ఉపకారం పిల్లలకి చిన్నప్పటి నుంచి భక్తి నేర్పు. ఇలా పిల్లలకి తీసుకొచ్చి పురాణం వినిపించు. వినిపిస్తే పిల్లలకి విషయం అర్థమవుతుంది. అప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారన్నమాట, తండ్రి తల్లి పోతున్నప్పుడు వాళ్ళ దగ్గర చేరి ఏడవడం మాని, లేక వీరునామా సంగతులు ఎత్తడం మాని, ఆయనకి చాకరీ చేయలేక ఏతన పడుతున్నానని విసుక్కోవడం మాని పక్కన కూర్చుని హరినామస్మరణ చేస్తారు. దానివల్ల ఈ పాపాత్ముడి చచ్చిపోతున్న రోగి ఉన్నాడే, వీడి యొక్క పాపములన్నీ ఆసు అంటే వెంటనే మళ్ళీ ఆలస్యం లేకుండా భస్మీభవంతి మహాపాతక కోటయ. పాతకములు ఒకటా రెండా ఈ బతుకునివాడు చేసినవి, కొన్ని కోట్ల పాపాలు చేసి ఉండొచ్చు. అందరం ఇలా పుణ్యాత్ములు ఉంటారా? మహాపాపాత్ములు ఎందరుంటారో, ఈ భయంకర పాపములు కోట్లు కొలిది చేశారట. ఒక కోటి అల్లా, కోటి అల్లా, కోటయ బహువచనం వాడారు. కోటాను కోట్ల మహాపాపములు చేసిన వాడైనా వాడి చెవి దగ్గర పిల్లలు వచ్చి హరి కృష్ణ అనగానే అవన్నీ ఆ క్షణమే భస్మీభవంతి బూడిదైపోతాయి. వాడి పాపాలన్నీ ఎండుటాకుల దగ్గర నిప్పు పెడితే ఏమవుతుంది, ఎండుటాకులు బాగా ఎండిపోయిన ఆకులు నిప్పు తగలగానే చిట్టప్పట్ట శబ్దంతో కాలి బూడిదైపోతాయి. అలాగే ఈ పాపాత్ముడి పాపాలు పటాపంచలవుతాయి, వీడు ఉత్తమ గతులు కెడతాడు. అందువల్ల మ్రియమాణ అంటే చావడానికి, మ్రియమాణుడు అంటే చావడానికి సిద్ధంగా ఉన్నవాడు అని అర్థం. మృత్యు ఆసన్నమైన వాడిని మ్రియమాణుడు అంటారు. అందుకని చావడానికి సిద్ధంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఏడవడం కాకుండా, పలకరింపులు కాకుండా, ఏమండో హే మంచం మీద ఉన్నారా, నా మాట వినపడుతుందా, మీరు బాగున్నారా, మీరు ఇంటికి కడతారు, ఇవేం వద్దు, హరి హరి అనండి. వాడి పాపాలు పోతాయి. వాడి పాపాలు పోయి వాడు ఉత్తమ గతులు కడతాడు. అతనికి ఉత్తమ గతులు కలిగించిన పుణ్యం వల్ల భవిష్యత్తులో నీ ఉత్తమ గతులు కడతావు. ఇతరులకు ఉపకారం చేసిన వాడు ఆ ఉపకారానికి తగిన ఫలితం పొందుతాడు. ఒక వ్యక్తి నరకానికి పోవాలని మనం కోరకూడదుగా. ఏ వ్యక్తి అయినా ఎంత దుర్మార్గుడైనా చివరి క్షణాల్లో చచ్చిపోయేటప్పుడు వాడి మీద జాలిపడి పాపం ఎంత పాపాత్ముడైతేనే వీడు ఉత్తమ గతులు కడితే బాగుండు అనడం మన లక్షణం. అందువల్ల వాడికి ఉత్తమ గతులు మనం ఇవ్వాలి హరినామస్మరణ ద్వారా. వాడిని మంచి లోకాలకి పంపితే వాడి పాపాలు ప్రక్షాళన అయ్యేలా చేస్తే ఆ పుణ్యం వల్ల మనం కూడా నరకానికి పోం. ఇతరులకు నువ్వు ఏది కోరుకుంటే నీకు తగిలి వస్తుందండో. నువ్వు పక్కవాడికి దరిద్రం కావాలి, వాడు దరిద్రుడు అవ్వాలని కోరుకుంటే నువ్వు దరిద్రుడు అవుతావు. అలా కాకుండా ఆయన కోటీశ్వరుడు అవ్వాలి, కోటీశ్వరుడు అవ్వాలనుకుంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు. వాడి పాపాత్ములను ఇతరుల దగ్గర నువ్వు నేరాలు చెప్పావంటే నువ్వు పాపాత్ములు అవుతావు. అలా కాకుండా ఇతరుల గురించి మంచిగా చెప్పు, అప్పుడు నువ్వు మంచిదాని అవుతావు, నువ్వు ఉత్తమ గతులు కడతావు. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇతరుల గురించి నేరములు చెప్పకండి. వచ్చిన వాడిని కూర్చోబెట్టి ఇలాంటి వాడు అలాంటి వాడని చెప్పకూడదు. గురువుగారండి ఇలాంటి వాడండి అలాంటి వాడండి అని పనిగట్టుకుని ఆయన గురించి చెప్పడం మొదలెట్టి తీర్థయాత్రలకు వచ్చి వంకతోటి పక్క వాళ్ళ దగ్గర గురువుగారి గురించి, గురువుగారి పెళ్ళం గురించి చెప్తే రేపు పొద్దున ఇక నీకు తప్పదు క్షవరం. ఆ తర్వాత నిన్ను కాపాడేవాడు ఎవడూ లేడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి మనం. అనుక్షణము మన జీవితం సాధనతో గడపాలి. పాపాత్ములు మనల్ని పాడు చేయడానికి చెవి దగ్గర ఏం చెప్పినా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయాలి. అజామిళోప్యగాద్ధామకిం పునఃశ్రద్ధయా గృణన్ హరిర్ హరి ఇతి పాపాని దుష్టచిత్తైరపి సుతః. అజామీయుడి సంగతి ఏమిటి? అదే ఇక్కడ మూడో శ్లోకంలో చెప్పాడు. అజామీయుడు అని ఒక పరమ పాపాత్ముడు ఉన్నాడు. వాడి కథ మీకు ఎన్నోసార్లు తెలుసు. అది భాగవత సప్తాహంలో చెబుతారు. ఇప్పుడు చెబితే మళ్ళీ రేపు భాగవత సప్తాహంలో వినడం కుదరదు. ఓ పరమ దుర్మార్గుడు ఎన్నో పాపాలు చేసి తల్లిదండ్రులు కొట్టి గురుద్రోహం చేసి గురువుగారికి వాడు చేసిన అపచారాలు ఎవరో చేయరు తెలుసా? ఈ ప్రపంచంలో పాపాలన్నింటిలోకి గురు పాపమే, గురుహత్యా పాపం, గురునిందా పాపం వంటి పాపం మరొకటి లేదు. అటువంటి పాపం చేశాడు. అయితేనే వాడు అదృష్టం ఏమిటి అంటే హరిర్ హరతి పాప అని. ఓసారి వాడు చచ్చే ముందు వాళ్ళ కొడుకు ఉన్నాడు. వాడు ఆ కొడుకుకి నారాయణ అని పేరెట్టాడు. వాడికి ఎక్కడో పూర్వజన్మ సుకృతం ఉంటుందిలేండి. అబ్బా అంతటి పాపాత్ముడు, అజామీళుడని పేరు కలిగిన ఒక భయంకర పాపాత్ముడు ఆఖరి కొడుక్కి నారాయణ అని పేరెట్టాడు. చచ్చే ముందు వాడికి యమకింకర దర్శనం అయ్యింది. వాడు భయంతో ఈ చివరి కొడుకుని ఆఖరి కొడుకుని దూరంగా కనపడుతున్న వాడిని పిలిచాడు. దూరమున నాడు బాలుడు బోరన తన హృదయ సీమ పడ చూపిన ఓ నారాయణ 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 ఎన్ను చునాత్మ నందను నొడివెన్. ఎక్కడో దూరంగా ఆడుకుంటున్నట్టు కొడుకు, వాడికి నారాయణ అని పేరెట్టాడు. ఈ యమకింకరులు ప్రాణం తీయడానికి